కొన్ని అద్భుతాలు భూమి మీద జరుగుతాయి అనే దానికి ఈ సమూహమే పెద్ద నిదర్శనం. ఈ సమూహము ద్వారా ఇలాంటి సమూహాలు చాలా ఉన్నాయి. మనం ఒక్కడమే ఏదో చాలా ఘనకార్యాలు చేస్తున్నాం అనేటువంటి అహంకారాలు అవసరం లేదు. ఇంటర్నెట్ కనుక మీరు తీసి చూస్తే వందలు వందలు ఉన్నాయి ఇలాంటివి. కానీ భారతీయ ఆధ్యాత్మిక వాతావరణములు, భారతదేశం యొక్క సనాతన నిత్య నూతన శాశ్వతమైనటువంటి ఆధ్యాత్మిక స్థితి చాలా సహజమైంది. అది ఇతరత్ర రాదు. అది అందుకోసం గురువులందరూ కూడా కాన్సన్ట్రేట్ చేసేది భారతదేశంలోనే, ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేది ఆంధ్రప్రదేశ్లోనే. కానీ చాలా విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. కమ్యూనిజం ముందు ఇంగ్లాండ్లో వచ్చి ఇంగ్లాండ్ నుంచి ప్రపంచం అంతటా విస్తరించాలి అని గురువుల యొక్క ప్రయత్నం. అది మానవ ప్రయత్నం ఏం కాదు. అందుకే కార్ల్ మార్క్స్ ని మహర్షి అంటాం, ఋషి అంటాం. కానీ ఏమైంది, ఎవరు పట్టుకోకూడదు వాళ్ళు ముందు పట్టుకున్నారు. కమ్యూనిజం అనేటువంటి స్థితి, కమ్యూనిజం అంటే ఏంటి, అంతా నా వాళ్లే, వసుదైక కుటుంబకం అనేటువంటి భావన. ఆ భావన రావాల్సింది ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులకి. కింద నుంచి పట్టుకున్నారు. కింద నుంచి పట్టుకునేసరికి ఏమైందో చూస్తున్నాం కదా. అంచేత ఇక్కడ కూడా అదే ప్రమాదం జరగబోతోంది. భారతదేశం నుంచి రావాల్సినటువంటి అమరత్వము, స్వర్గావతరణ, భారతదేశము నుంచి ప్రపంచం అంతటికీ వ్యాపించవలసినటువంటి వేద విజ్ఞానము విదేశాల నుంచి వస్తోంది మనకి. రివర్స్ అయిందే చాలా ప్రమాదం. అది చాలా ప్రమాదకరమైనటువంటి లక్షణం. అందుకని హోమియోపతి నేర్చుకోమనేది. హోమియోపతిలో మానసిక లక్షణాలు తగ్గకుండా వ్యాధి లక్షణాలు తగ్గినట్టు కనిపిస్తే చాలా డేంజర్. అది చాలా హోమియోపతిగా తెలియదు. అది తగ్గిపోయింది అనుకుంటారు, తగ్గిందనే అనుకుంటారు. మానసిక లక్షణాలు ముందు పోవాలి. యోగ చిత్త వృత్తి నిరోధ, మానసిక లక్షణాల మీద కాన్సన్ట్రేషన్ చేయటానికి, చిత్త వృత్తులు తెలుసుకోవటానికి మీకు హోమియోపతి చాలా ఉపయోగపడుతుంది. మందులిమ్మని కాదు నేను మీకు చెప్పేది. దాంతోపాటు సహజంగా మందులు ఇస్తారు, అది వేరే విషయం, అంటే అది బై ప్రోడక్ట్. కానీ ఆ యోగ చిత్తవృత్తి నిరోధ అనే దాని యొక్క పరాకాష్ఠ మీకు హోమియోపతిలోనూ ఆయుర్వేదాలను దొరుకుతుంది. కానీ ఇవంతా ఎటువైపు నుంచి వస్తున్నాయో మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకుని అది ఎంత ప్రమాదకరమో ఊహించండి. ఋషులు గురువుల యొక్క తాపత్రయం ఏంటి అంటే 2000 సంవత్సరాల నాటికి విదేశాల నుంచి వచ్చేటటువంటి యోగ విద్య. వివేకానంద భారతదేశంలో ఏం చేయలేకపోయాడు. ఇప్పుడు అదే జరగబోతోందా? చరిత్ర పునరావృతం అవుతుందా? మీరు చాలా జాగరూకత్వం ఉండాలి తప్ప ఆ నీరసాలు మీకు పనికిరాదు. ఈ 3 నెలలు ఒక అద్భుతమైనటువంటి ప్రయోగము. 2000 సంవత్సరాల నాటికి మనిషిలోని కొంతమంది గ్యారంటీగా మృత్యుని దాటేస్తారు. సమృత్యుం తరతి, సమృత్యుం తరతి, సమృత్యుం తరతి, గ్యారంటీగా దాటేస్తారు. ఓ సివివి, ఓ సిద్ధి సాయి, వీళ్ళందరూ మృత్యుని దాటిన వాళ్ళు. వాళ్ళు చనిపోలేదు. వాళ్ళని ఏమంటాం మనం? సమాధి స్థితికి వెళ్లారంటాం. 3 రోజులు జాగ్రత్తగా కాపలా కాయండి నా శరీరాన్ని, తిరిగి వస్తే వస్తా, రాకపోతే అప్పుడు చేయవలసింది చేయండి అన్నారు. కలెక్టరు వాళ్ళు ఎంత అడ్డు తిరిగారో మీకు ఆ కథలు తెలుసు కదా. కానీ గురువుల మీద నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులు నిలిచారు అడ్డు. ఎప్పుడు? ఆ కాలంలోనే. ఆ కాలంలో నిలిచారు. ఆ కాలంలో విదేశీ కలెక్టర్ వాళ్ళకి ఎదురుగా నిలవటం ఇక్కడలాగే మీరు డౌన్ డౌన్ అంటాం కాదు, వాళ్ళు గుండేసి కొట్టేసేవారు వాళ్ళు. ఇప్పుడు మీకు ఆ ధైర్యం రావటం లే, ఆశ్చర్యం అది. అన్ని అనుకూలమైనటువంటి వాతావరణం. ఎందుకంటే అర్థం కావటం లే ఏం చెప్తున్నాను నేను. 3 నెలల 12 రోజుల పాటు మీరు అన్నీ మర్చిపోయి దీని మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేయలేరు? మృత్యుని దాటగలరు, సర్వజ్ఞత్వం వస్తుంది. రత్నధాతమం హోతారం రత్నధాతమం అంటే ఆ పొద్దున్న సాయంత్రం కుదరటం లేదు మాస్టర్, కుదరకపోతే ఏం చేయలేను నేను. కానీ కాలము మాత్రము ఆగదు. గొడవ ఏంటంటే కాలాన్ని మనం ఎదురీదలేము. కానీ మళ్ళా అదే పునరావృతం అవుతే పోల్ షిఫ్ట్ అయిపోతుంది. ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువంగా మారిపోతుంది, దక్షిణ ధ్రువం ఉత్తర ధ్రువంగా మారిపోతుంది. ఇంకో దారి లేదు గురువులకి. అది చాలా జాగ్రత్తగా మిమ్మల్ని గురుచరిత్రలు చదవమంటూ ఉంటాను. యోగానంద శ్రీరాంపూర్లో ఆయన గురువు దగ్గరికి వెళ్తాడు, బీఏ పరీక్ష రాయాలి. ఆయన వెళ్ళాడు కాలేజీకి, వెళ్ళాడు ఆయన దగ్గర పోయి కూర్చుంటాడు. సరే నేను పాస్ అవుతాం అంటాడు. సరే గురువులు ఇలాగే చెప్తూ ఉంటారులే, చదవకుండా ఎలా పాస్ అవుతానులే అన్నాడు. కానీ గురువులు చెప్పేదాని మీద ఎక్కువ ప్రీతి అతనికి, యోగానందకి. పోతే పోయిందిలే, ఈ బిఏ పరీక్ష ఏమైంది అన్నారు. అనేక మంది యోగానందతో పాటు బిఏ రాసి ఉంటారు గ్యారంటీగా ప్రపంచం అంతటా. ఎవరు పేరు చెప్పుకుంటున్నాం మనం? అంతే, మిగతా బిఏలు అంటే మా పిల్లవాడు బిఏ చదవటం లేదండి, బాగా చదవటం లేదండి, మార్కులు రావటం లేదండి, పాస్ అవటం లేదండి, ఎవరి పేరు గుర్తుంటోంది? చూసినా జ్ఞానం రావటంలే. దేని మీద ఏది తెలుసుకోవాలో దాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. చేత బిఏ పరీక్ష రాశాడు, చాలా విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో రాశాడు. చరిత్ర చదివిన వాడిని చదువుకోండి, ఇక్కడ చెప్పలేను గాని. గురువు దగ్గరికి వెళ్ళి పాస్ అయ్యాను అంటాడు. ఆశ్చర్యం ఉన్నాయి, నువ్వు పాస్ కాకపోతే ధ్రువాలను మార్చివేయాల్సి వస్తుంది అన్నాడు. అప్పుడే చెప్పాడు అది. గురువుల యొక్క మాటలు హాస్యానికన్నా కూడా అవి ఎప్పుడు సత్యాలే. ఏ హాస్యానికే ఉండవు వాళ్ళ నోట్లోంచి వచ్చేటటువంటి వాక్కులు. కానీ ఇప్పుడు అది జరగబోతోంది. మీరు కనుక ఈ 3 నెలలు 12 రోజులు చేయకపోతే ధ్రువాలు మారిపోతాయి. అప్పుడు మీరు పశ్చిమ దేశస్థులు అవుతారు. వాళ్ళు అంతే, ఏముంది, ఎవడు ఏం చేస్తే అది. పరిస్థితులు మాత్రం ధ్రువాలు మారటానికే రెడీగా ఉన్నాయని సైంటిస్టులు కూడా చెప్తున్నారు. ఇదండి మన ప్రవర్తన, మనకు అర్థమవుతోంది కదా. మనం ఇంత చెప్పినా కూడా దాని మీద ఆవేదన కలగటం లేదు. మరి ఆవేదన కలిగించుకోండి. కలిగించకపోతే ఏమవుదని చెప్పాను కదా. ఇప్పుడు మాత్రం మీరేమైనా భారతీయుల ఏంటి, మనం ఏ విధంగానూ మోమాడపడద్దు. మనం భారతీయులం కాదు. మనకేం తెలుసని? జ్యోతిశాస్త్రం తెలియదు, ఆయుర్వేదం తెలియదు, యోగము తెలియదు. ఏమిది నీవు? తింటాం కూడా కరెక్ట్ గా రాదు మనకి, రోగగ్రస్తులుగా తినగలం గనక ఏమీ చేత కాదు. అంచేత మేమేదో భారతీయులు అని మాత్రం విరవీయకండి, కానీ భారతీయులు అవ్వటానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ పోల్ షిఫ్ట్ అయినా ఆటోమేటిక్ గా సర్దేస్తారు వాళ్ళు, కానీ ఇవంతా ఖచ్చితంగా జరుగుతాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగేది జరిగేదే. చెప్పుకుంటూ వచ్చాడు రావణాసురుడికి నారదుడు, బాబు ఇది జరగబోతోంది, నువ్వు చస్తావు. ఏమన్నాడు? నేను ఎందుకు చస్తాను అన్నాడు. ఆ టైం రానే వచ్చింది, చచ్చాడు. కంసుడికి చెప్తూనే వచ్చారు, నాయన నువ్వు చచ్చిపోతావని. అంచేత ఋషులు జ్ఞానవంతులు ఎప్పుడు కూడా మీకు చెప్తూనే ఉంటారు, మీరు చాలా జాగ్రత్త పడండి అంటే మా పిల్లలు పెళ్లి చేయాలి, వాళ్ళకి అది చేయాలి, ఈ మూడు నెలల్లో మీకు అన్ని ఇంపార్టెంట్ వచ్చేస్తాయి. అదే ఇంపార్టెంట్ క్రమక్యూటికేతల్లాగా ఆహార నిద్ర భయమైదునంచ సామాన్యమేత పశుభారాయణ ఇష్టం ఉండాలి. కానీ ఇది తప్ప ఇక్కడ ఇంకోటి చెప్పను నేను. ఈ మూడు నెలల 12 రోజులు దీని గురించే కాన్సన్ట్రేట్ చేసి నా ఆశ ఏంటంటే ఇదే మనం రిపీటెడ్ గా చెప్తూ ఉంటే మననాత్రాయతీతి మంత్రం, ఇదే నేను మననం చేస్తూ ఉంటే ఖచ్చితంగా మానసిక స్థితి ఉన్నవాళ్ళైనా వస్తారు, లేకపోతే మీరు ఆ మానసిక స్థితికి వెళ్ళిపోతారు. నా కోరిక ఏంటి? మీరు వెళ్లాలని. నిరంతరం నేను చెప్తాను అదే, ఇంకోళ్ళు వస్తారు రాకేమవుతారు. నేను మీకు చాలాసార్లు చెప్పాను, ఎలిమెంటరీ స్కూల్ పెట్టాం, ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు వస్తారు, హై స్కూల్ పెడతాం, హై స్కూల్ పిల్లలు వస్తారు, ఎంఏ డిగ్రీలు పెడతాం, ఎంఏ పిల్లలు వస్తారు, రీసెర్చ్ పెడతాం. ఎంచేత మీరు దానికి ఎదగాలి, కానీ మీరు ఆధ్యాత్మికతను కిందకి దింపలేరు. ఆ దింప ఎదగటానికి చాలా సింపుల్ ప్రాసెస్ ఉంది, ఏమీ కష్టపడక్కర్లేదు. భూమిపై స్వర్గావతరణకి సూర్యోదయ సూర్యాస్త సమయములలో, అంచేత రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేయిస్తున్నాను నేను. ఇప్పుడు అది చేసాం కొవ్వొత్తి యజ్ఞ థెరపీలో, దానికి సర్వరోగహర చక్రం మోడల్లో కనుక మనం తయారు చేయగలిగితే, దాన్ని కనుక మనం కంటి ముందు పెట్టుకుని ఆ బిందువు దగ్గర సర్వరోగహర చక్రం, మన వాళ్ళకి చాలా మంది తెలుసు దేని గురించి చెప్తున్నాను, తయారు చేయడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. మన అదృష్టం ఏంటంటే అలాంటి చేయగలిగేటటువంటి వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు అయాచితంగా లభిస్తున్నాయి. ఐడియా వాళ్ళది అది, ఇంతో నాకు అసలు తట్లే అలా చేయొచ్చని. ఫిజిక్స్ ప్రొఫెసర్ గారు వాళ్ళ అబ్బాయి, అందులో ఏం చేశాము, ఈ పంప్కిన్ ఉంటుంది, పంప్కిన్ ఉంటే ప్రాణశక్తి చాలా ఎక్కువగా ఉంటుంది, బూడిద గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ రసం ఇచ్చాను అందులో సర్వరోగహర చక్రము. బూడిద గుమ్మడికాయ రసం యొక్క ఎఫెక్ట్ మీకు తెలుసు కదా, ఒకడు తాగుతేనే వాడికి చాలా శక్తి వస్తుంది అంటాడు. యజ్ఞంలో వేస్తే, యజ్ఞం అంటే అంతే కదా, యజ్ఞం అంటే ఏముంది, యజ్ఞం స్వాహార వేయక్కర్లే మీరు. అంచేత దాంట్లో కాస్త కన్నంలాగా పెట్టి రెండు ఆహుతులేగా మనం వేసేది, అంచేత అంత పెద్దది కూడా అవసరం లేదు. సర్వరోగహర చక్రము బిందువు, లైట్ వెలిగించగానే మనకు కనిపించేది ఏంటి, అక్కడ సర్వరోగహర చక్రం కనిపిస్తుంది, వెలిగిస్తాం, రెండు ఆహుతులు వేసేస్తాం, కళ్ళు మూసుకుని. అంటే ఎలాగా ఋషులు మనని తోస్తున్నారు ప్రయత్నం చేస్తూ ఉంటే, కానీ చేస్తూ ఉంటే ఇక్కడ ఎవరూ చేయలేదనుకోండి, వాళ్ళకే ఐడియా రాదు, మనకే ఐడియా రాదు, ఏమీ జరగదు. ఆ జ్యోతి అవతరణ సాధనలో, సర్వరోగహర చక్ర సాధనలో అమరత్వం ఉన్నది. అన్ని రోగాలు పోతాయని సర్వరోగహర చక్రం అనేది ఉంది శ్రీచక్రంలో. ఉపయోగించుకోవడం జాత కాదు, మీరు దాని నిండా కుంకుమ పోసి కూర్చుంటారా? మీరు కుంకుమ పోసి కూర్చుంటే ఉన్న చక్రం కనిపించదు. మనిషి మొహం నిండా హోలీ నాడు చూసేయండి, రంగులు పుడిమేస్తారు, వాడు ఎవడో వాడో తెలియదు, వాళ్ళు దెయ్యాలు భూతాల్లా కనిపిస్తారు. అదే మనం శ్రీచక్రాన్ని చేసేటటువంటి అద్భుతమైనటువంటి పూజలు. పూజ అనుకుని తప్పు మంది కాదు, జ్ఞానాన్ని ఉపయోగించుకోకపోవటం. ఆ జ్ఞానం మాకు అక్కర్లే, సర్వరోగాలు దీంతో పోతాయి అంటే ఎవడు ధ్యానం చేయడు, తమాషాది. మీరు విభూతి ఇచ్చేయండి మాస్టరు. ఆ విభూతి ఎక్కడి నుంచి వస్తోంది? ఆ ధ్యాన స్థితి నుంచే. మీరందరూ ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతే ఏమవుతారు? మీరందరూ అమరులైపోతారు ఈ మూడు నెలల్లోనే. కానీ తీవ్ర సంవేగానా మా సన్నహ, తీవ్రమైనటువంటి సంవేగం లేకపోతే ఏమీ అవుతుంది, ఎన్ని సంవత్సరాలు బట్టి చేస్తున్నా. అంచేత ఈ మూడు నెలల 12 రోజులు మీరు ఎక్కడ ఎక్కడ ఉన్నారో అక్కడక్కడ గ్రూప్ తయారు చేసుకోండి. శతశోధ సహస్రశ విశ్వరూపంలో చెప్తాడు, 100 నుంచి మినిమం 100, మాక్సిమం 1000, అంతకంటే ఎక్కువ అక్కర్లేదు, వస్తే అభ్యంతరంలే, 100 కంటే తక్కువ అవటానికి వీల్లేదు. ఎవరు? ధ్యానులు. ధ్యానము చేసేటటువంటి వాళ్లు 100 మంది కావాలి అనునిత్యము. అప్పుడు అది క్లిక్ అవుతుంది, అది జరుగుతుంది. 20 రూపాయలు టికెట్ పెట్టాననుకోండి, నేను 18 రూపాయలు 90 పైసలు ఇస్తానంటే ఒప్పుకుంటాడా వాళ్ళు? లేదో నాకు మూడ్ వచ్చేసింది, మీ హాల్ చాలా బాగుంది అని చేత 20 రూపాయల 10 పైసలు ఇస్తానన్నా అకౌంట్లోకి వెళ్ళరు, వాడి జేబులోకి వెళ్ళిపోవచ్చు. అకౌంట్లోకి మాత్రం 20 రూపాయలే వెళ్తుంది. అంచేత ఆ సంఖ్యను మాత్రము, అందుకే దాన్ని సాంఖ్యయోగము అన్నాం. అంచేత ఎట్టి పరిస్థితులలోనూ కూడా ఆ సంఖ్య తగ్గకూడదు, ఆ సంఖ్య మీరు పెంచుకుంటూ పోవాలి. ఇది ఎంత తొందరగా చేస్తే అంత మంచిది. 100 మంది మన ఊళ్ళో ఈ ఆవేశము ఈ భావము కలిగిన వాళ్ళు జాయిన్ అవ్వలేరా? నాకు ఇక్కడ తెలుసు, సంతకం పెట్టి రావాలి యూనివర్సిటీలో అంటే బస్సులు వెంట దాని మీద వెళ్తారు, సంతకం పెట్టి వస్తారు. అంటే ఏంటి, భౌతిక జగత్తులో మీరు చేసే ఉద్యోగానికి సంతకం పెట్టే పాటి ఈ ధ్యానం చేయటం లేదా మీకు? కానీ ఈ ధ్యానం ఏం చేస్తుందని చెప్తున్నాను? అమరత్వాన్ని ప్రసాదిస్తుంది. ఏ అమరత్వాన్ని? భౌతిక జగత్తులో ఉన్నటువంటి అమరత్వము ప్రస్తుతానికి రాదు. ప్రస్తుతానికి ఆ మాటని మీరు చాలా జాగ్రత్తగా వినాలి, చెప్తున్నటువంటి మాటలు. ప్రస్తుతానికి రాదు, కానీ అమరత్వం ఉంది భూమి మీద. దశాశ్వమేధ ఘాట్లో మేముంటున్నటువంటి ఇంట్లోనే ఒక గుహ ఉండేది. మాతాజీ అక్కడ ధ్యానం చేసేది ఆ గుహలో. మాతాజీ అంటే ఎవరు తెలుసు కదా? ఎవరు? బాబాజీ యొక్క చెల్లెలు. మా అదృష్టం ఆ గుహలోనే కూర్చోగా, కానీ అదని తెలియదు నాకు, తర్వాత తెలిసింది. లహరి మాష బెంగాలీ టోలా అని కేదార్ఘాట్ దగ్గర ఒకటి ఉంది, అక్కడ ఆయన క్లాసులు అవి తీసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు ఏం జరిగిందో తెలుసు కదా, బాబాజీ మాతాజీ ఇద్దరు కూడా హిమాలయాల నుంచి ఆయన వచ్చి దేని మీద నుంచున్నారు, గంగానది మధ్య నుంచున్నారు, మైదానంలో నుంచున్నట్టు. వాళ్ళకి అలాంటివి చాలా చిన్న చిన్న సంఘటనలు వాళ్ళకి నుంచుని ఈయన్ని పిలిచారు, లారీ మహాశయని కూడా. లారీ మహాశయతో పాటు రాంప్రసాద్ అని ఇంకోవరు కూడా వస్తారు. వచ్చాక ఆయన చెప్తాడనమాట, అమ్మా ఇంకా నేను శరీరం వదిలేదలుచుకున్నాను నేను. ముందుకయ్యా నువ్వు ఉంచుకో శరీరం ఉందాడ. మాటలు వాళ్ళవి ఏ స్థాయిలో ఉంటాయో చూడండి. ఇందుకు అన్నాడు, పొన్నులే కొంతమందికైనా తెలుస్తుంది కదా శరీరం ఇలా ఉంచుకోవచ్చని. సరే నేను నువ్వు చెప్తున్నావు కనుక. అంటే చిన్నపిల్లలు అడుగుతూ ఉంటారు చూసారా, చాక్లెట్లు అవి. ఆ స్థాయి మీరు ఎదుగుతారు. వాళ్ళు ఎదిగితే మీకేంటి గొప్ప అడుక్కోవటాని కోసమా? వాళ్ళని అడుక్కోకండి, వాళ్ళని గురువుల్ని అడుక్కోం. గురువుల దగ్గర నుంచి జ్ఞానం నేర్చుకుంటాం మనం. ఉండిపోయాడు ఆ శరీరంలో, ఇప్పటికీ ఉన్నాడు ఆయన. బాబాజీ అని పిలిస్తే నేను పలుకుతాను, కానీ బాబాజీ నాకు ఈ రోగం తీసేయండి, నాకు ఈ కోరిక తీసేయండి అంటే పలకడు. ఈ జ్ఞానం కావాలి అంటే పలుకుతాడు. అది కూడా గురువులు చేసిన మూర్ఖత్వమే, లేకపోతే పలికేవాడే ఆయన. ఆ తప్పులు చేయకడు అందుకు, ఆ చరిత్రలు చదువుకోవటం అందుకు. లారీ మహాశయతో ఆయన ప్రామిస్ చేశాడు దీక్ష ఇస్తున్నప్పుడు, నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానని. సరే ఈయన కలకటాలో కూర్చుని ఆయన శిష్యులతో, మా గురువు ఇలాంటివాడు అలాంటివాడు, ఆయన పిలిస్తే వస్తాడన్నాడు. చాలా కంట్రోల్ చేసుకున్నాడు లహరి మాషయ. కానీ చివరికి వీళ్ళు ఒప్పుకోక, అయితే చూపించు ఈ ఛాలెంజ్ చేస్తే సాయిబాబా ఎందుకు విండు? మీ ఛాలెంజ్లు ఆయనకి ఎందుకు? మిమ్మల్ని నమ్మించడం ఆయనకి ఎందుకు? మీరు నమ్మకపోతే నష్టపోయేది ఎవడు? ఆయన. ఆయన చేస్తున్నటువంటి పనులు చూసైనా మీకు తెలియలేదనుకోండి, ఇంకా ఛాలెంజ్లు అనవసరం. అంచేత పిలిచాడు, కలగడాలు ఉన్నటువంటి వచ్చాడు. పాపం ఇలాంటి మూర్ఖుల కోసం నన్ను పిలిచేది? ఇంకా ఎప్పుడు నీకు అవసరం అవుతుందో అప్పుడు వస్తానా? నీకు అనేది లారీ మహాశయకి మాత్రమే కాదు, ప్రతి శిష్యుడికి అది ఒక బ్లాంక్ చెక్ అనమాట. ఎప్పుడు నీకు అవసరము, నీకనిపిస్తుంది చాలా అవసరమని. గురువు కనిపించాలి, గురువు సర్వజ్ఞుడు. గురువు కనిపించలేదు అంటే ఇంకా కరెక్ట్ కాదనమాట. దాని తర్వాత ఏంటి ఇంకోటి, ఈ అమరత్వంలో కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్. భౌతిక శరీరము మనతోనే ఉండాలి అనుకునేటటువంటి ఒక భ్రమ ఉంది. కానీ భౌతిక శరీరానికి అతీతంగా ఉన్నటువంటి ఆత్మ ఉన్నదే, దాన్ని మీరు ఎప్పుడైనా గుర్తించవచ్చు. అంచేత శరీరం మారినంత మాత్రాన ఆత్మ మారదు. బహుని వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. అర్జునుడికి కృష్ణుడు అదే తేడా, గురువుకి శిష్యుడికి అదే తేడా. అనేక జన్మల నుంచి మీతో పాటు కలిసి గురువు కూడా పుడుతూ ఉంటాడు. ఎక్కడున్నాడు ఆ గురువు? పూర్వేషామపి గురువు, అక్కడుండండి మీరు. చ్యుతులు కాకండి, అక్కడ బాహ్య జగత్తులో ఎంత భయంకరమైనటువంటి వాతావరణం వచ్చినా అంతా కేవలము మీ నమ్మకానికి టెస్టులే. అంతకంటే ఇంకేమీ కాదు, బాహ్య జగత్తులో ఉన్నవి ఏమీ కాదు. ఏమీ ఎవరికి ఏమీ అవదు గ్యారంటీ. మూడు నెలలో గ్యారంటీ. అక్కడ ఉంటే యోగస్థ కురుకర్మాణి యతీనాం బ్రహ్మ భవతి, ఎలాగ తప్పు అవుతుంది? నిప్పు దగ్గర కూర్చొని చల్లగా ఉంది అంటే అర్థం ఏంటో తెలుసా? ఐస్ మీద నిప్పు బొమ్మ వేసుకున్నావు అనమాట నువ్వు. అంతేగా పెయింటింగ్ వేసావు అనమాట. ఐస్ మీద పెయింటింగ్ ఎలా వేస్తారో నన్ను అక్కండి, చెప్తున్నాది. అంచేత ఆ నిప్పు బొమ్మ పెట్టుకుంటే ఏం లాభం? మీరు ఆ స్థితికి వెళ్ళటానికి మీరు పొద్దున్న సాయంత్రం ఈ రెండే అవకాశాలు మీకు, మూడో అవకాశం లేదు. మూడవ అవకాశము నాలుగో అవకాశము కొంత విశేషమైనటువంటి సాధకులకు ఉంది, ద్విజత్వాన్ని పొందినటువంటి సాధకులకి. రోజులు ఇంకో రెండు అవకాశాలు ఉన్నాయి, తురియ సంధ్య ఒకటి, మాధ్యాహ్నిక సంధ్య ఒకటి, అంటే పొద్దున్న 12 గంటలకి రాత్రి 12 గంటలకి. మరి ద్విజత్వం మేం పొందలేమా? పొందవచ్చు. అంటే మీరు మెళ్ళో తాడు వేసేసుకున్నారు అంటే అది ద్విజత్వం కాదు. ఇందాక చెప్పానే ఐస్ మీద వేస్తే అట్ట ఆ అగ్ని, అగ్ని మీలే పురోహితం, అగ్ని 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 మీలోకి రావాలి. ఆ ఉత్సాహం ఇంత అద్భుతమైనటువంటి అమరత్వాన్ని పొందగలిగేటటువంటి సాధన. ఇంకా ఏ ఆధ్యాత్మిక పుస్తకం తీసినా ఇదే ఉంటుంది తమాషా. అది సౌందర్యలహరి అదే, యోగ సాధన అదే, న్యాయము అదే, మీమాంస అదే, వైశేషికము అదే, కల్పము అదే, శిక్ష అదే, ఆయుర్వేదము అదే, స్థాపత్యవేద వాస్తు అదే, అన్నీ అదే. దాని గురించే చెప్పబడుతున్నాయి. ఎయిర్ కండిషనర్ గురించి తెలుసుకోవాలన్నా ఎలక్ట్రిసిటీ గురించి తెలియాలి మీకు, ఫ్యాన్ గురించి తెలియాలన్నా ఎలక్ట్రిసిటీ గురించి తెలియాలి. అంతే ఇది ఒప్పేసుకుంటారు మీరు. కానీ ఏ ఒక్కటి తెలిస్తే అన్నీ తెలుస్తాయంటే మాత్రం తమాషా. మన భారతీయుల యొక్క మూర్ఖత్వ పరాకాష్ఠ. అలాగ దంచి కొట్టేశారు కుసంస్కారులు, మ్లేచ్చులు, మృత్యు అంటే ఏమిటో మాత్రమే తెలిసినటువంటి వ్యక్తులు. మీరు వాళ్ళు చెప్పిన మాట వింటారేంటి? మృత్యువుని దాటినటువంటి ఋషులు ముట్టుకుంటూ ఉంటే ఇదయ్యా కరెక్ట్ అయిన జీవించిన విధానము. ఏంటి కరెక్ట్ గా జీవించే విధానము? మీరు ప్రకృతికి అనుగుణ్యంగా మారిపోండి, ప్రకృతిని శాసించండి. మీరు అడుక్కుంటా ఉంటాం ఎందుకు ఉద్యోగాలు మీకు? సిద్ధిసా ఏం ఉద్యోగం చేశాడు? రోజుకు 500 రూపాయలు పంచేవాడు పంచేవాడు. సత్సాయి ఏం ఉద్యోగం చేస్తున్నాడు? గవర్నమెంట్ చేయలేనట్టు. ఏం ఉద్యోగం చేశాడు సత్సాయి? ఇంకా ఉద్యోగం ఇచ్చేటటువంటి వాళ్ళని తన కాళ్ళ మీద పడేసుకుంటే వాళ్ళు కాళ్ళ మీద పడుతున్నారు. పడని తప్పేం లేదు, గురువుని నమస్కారం చేసుకోవాల్సిందే, గురువుని అడగవలసిందే, మనము ఆ స్థితికి ఎదగనంత వరకు వాళ్ల యొక్క అండదండలు కావలసిందే. కానీ మీరు ఎదుగుతున్నారు అని అనిపించాలి కదా. రామకృష్ణ పరమహంస ఏడిపించినట్టు ఏడిపిస్తే ఏం లాభం గురువుని? శుద్ధిసాయి 3 రోజుల పాటు ఇంకా చాలే ఫస్ట్ వరల్డ్ వార్ యాంగిల్లో ఆలోచించుకుంటున్నాడు. ఏదో ఆలోచించుకుంటూ ఉంటే రామకృష్ణ పరమహంస యొక్క ఆర్తనాదాలు వినిపించాయి ఆయనకి. అంటే ఇప్పుడు ఎవరు గొప్ప అనే అనుకోకండి, ఒక్కొక్క టీచర్కి ఒక్కొక్క యాంగిల్ ఉంటుంది. పిలుచుకు తినేస్తున్నారు నన్ను ఈ కోరికల యొక్క దాంట్లో పడేసి. ఇవ్వటం ఇవ్వను అనలేడు వాడు, గురువు ఇవ్వను అనలేడు. తీసుకోగలగాలి మీరు. గురువు దగ్గరకు వచ్చాక మీ భ్రమ కాని మీరేం చెప్పక్కర్లే అసలు. అది ఆ వాతావరణంలో ఉంటే గురువుకి ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. అది చెప్పాలంటే ఎవరు మీరో మీరు చెప్పుకోవాలి. చెప్పుకుంటున్నారు వివేకానంద తప్ప ఇంకెవడం ఆయనకి దొరకలే. ఆయన ఏదో ఒక పని చేయడానికి వచ్చాడు కదా, ఆ పని కాకుండా ఇంకో పని. గురువు యొక్క అంటే గురువుకి బాధలు వస్తాయా? బాధలు ఎలా వస్తాయంటే నేను ఫిజికల్ కెమిస్ట్రీ చెప్తున్నాను, నన్ను ఇనార్గానిక్ కెమిస్ట్రీ చెప్పమన్నారు అనుకున్న బాధేగా. మీరు వెళ్లి చూస్తే తెలుస్తుంది ఆ బాధలు ఎలా ఉంటాయో. చెప్పలేము, చేత కాదు. ఒక సబ్జెక్ట్ చెప్పేవాడు, ఇంకో సబ్జెక్ట్. ఇప్పుడు ఏం జరుగుతోందంటే గురువులందరికీ కూడా వాళ్ళు ఏదో పని మీద వస్తారు, అది వదిలేసి ఈ పని అప్పచెప్తున్నారు ప్రిన్సిపాల్స్ మహాకాలుడు. మరి మహాకాలుడు ఏం చెప్పారు, గురువైనా చేయాల్సిందేగా. కాలుడు మహాకాలుడికి తేడా ఉంది, మీకు అనుమానం వచ్చిందో లేదో. కాలేన అనవచ్చేదాత్ అన్నాడు, మహాకాలేన అనవచ్చేదాత్ అనే మహాకాలుడు వేరు, కాలుడు వేరు, గణపతి వేరు, మహాగణపతి వేరు, విష్ణు వేరు, మహావిష్ణువు వేరు, లక్ష్మి వేరు, మహాలక్ష్మి వేరు, రెండు ఒకటి అనుకోకండి. చాలాసార్లు చెప్పాను, అది ఇక్కడ క్లాసుల్లో మిల్లిమిల్లిగా మీకు అర్థమవుతుంది. అంచేత ఆ గురువులందరికీ ఈ మూడు పనులు అప్పచెప్తున్నారు. వచ్చిన గొడవది ఏంటి, మూడు పనులు, మృత్యువుని దాటటం ఎలా, పృథ్వీపైన స్వర్గావతరణ అన్నా, మృత్యుని దాటటం అన్నా, రెండు ఒకటే. మృత్యుని కొంతమంది మాత్రమే దాటితే వాళ్ళని ఒక యోగి, రెండో యోగి, మూడో యోగి, నాలుగో యోగి అని యోగుల్లాగా చూస్తాము. మృత్యుని దాటినటువంటి వ్యక్తులందరూ కలిసి ఒక చోట ఉంటే దాన్ని స్వర్గము, అమరులు నివసించేటటువంటి స్థలము అంటాం. అంటే ఏం చెప్పాలంట, తస్మాత్ యోగి భవార్జున, తస్మాత్ యోగి భవార్జున. నువ్వు యోగివి కా, నువ్వు యోగి కావాలి అంటే అభ్యాస వైరాగ్యాభ్యాం తన్ నిరోధ. అంచేత ఈ చిత్తవృత్తులు అనేక బాధాకరమైనటువంటి, నువ్వు బాధ మా వాళ్ళు అనుకుంటున్నావు గనక బాధ, అసలు వాళ్ళు నీ వాళ్ళు కాదు. నీ వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ భౌతిక జగత్తులో, ఒక్కడు నీవాడు కాదు, ఇది ఒక విద్యాలయము మాత్రమే, ఇంకేమీ కాదు. ఈ భౌతిక జగత్తు ఒక విద్యాలయం మాత్రమే, అందుకే దీన్ని విశ్వ విద్యాలయము అన్నాం. ఈ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు, వీడు నా బ్యాచ్ స్టూడెంట్ అంటాం, ఇంకా వాళ్ళని పట్టుకుని చావగొడుతూ ఉంటాను నేను, మిగతా వాళ్ళు ఏమయ్యారో నాకు అనవసరం. ఇంకో లెక్చరర్కి ఇంకో బ్యాచ్, వాడు నా బ్యాచ్ను పట్టుకోడు వాడు. అలాగే కుటుంబ సంబంధ బాంధవ్యాలు ఇవంతా కూడా మీరు నేర్చుకోవటానికి. ఏంటి నేర్చుకోవటానికి, సమృత్యుం తరతి, సమృత్యుం తరతి, సమృత్యుం తరతి, మృత్యు అనేది లేనే లేదు. పరకాష్ఠ అనమాట అది, అధినివేశం, అవిద్య. తర్వాత ఏంటి, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశం. అభినివేశం అన్నది లాస్ట్. మహామహా యోగులకే అది చేత కాదు దాటటం. అంటే నేను ఎలా దాటుతాను, నువ్వు యోగుల కంటే చాలా గొప్పవాడివి. ఐన్స్టీన్ కంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నవాడు చాలా గొప్పవాడు. ఐన్స్టీన్ కి నోబెల్ ప్రైజ్ వచ్చింది, ఏమని చెప్పాడు, ఓ ఫార్ములా ఇచ్చాడు ఈజీక్వల్ టు ఎంసీ స్క్వేర్డ్ అని. ఇప్పుడు ఆ ఈజీక్వల్ టు ఎంసీ స్క్వేర్డ్ ఫార్ములా తెలియనివాడు ఎవడు, సైన్స్ తెలియనివాడికి కూడా ఆ ఫార్ములా తెలుసు, అదేంటో తెలియకపోయినా ఐన్స్టీన్ కంటే గొప్పవాళ్ళమే. యోగులు కంటే మనం గొప్పవాళ్లమే. కానీ వ్యామోహాలు వదులుకోలేకపోతున్నాం, ఈ బంధాలు వదులుకోలేకపోతున్నాం. బంధాలు వదులుకోమంటల్లో అర్థం ఏమిటి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ విశ్వవిద్యాలయంలో భూమి మీద ఉన్నటువంటి మానవ జాతి విశ్వవిద్యాలయంలోని వేరియస్ బ్యాచెస్, ఫస్ట్ బ్యాచ్ వాళ్ళందరూ మా క్లాస్ ఉందంటారు, ఆ టైం అప్పుడు సెకండ్ బ్యాచ్ వాళ్ళకి, థర్డ్ బ్యాచ్ వాళ్ళకి క్లాస్ ఉండదు. మరప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, బయటకు పోతారు. అంటే ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు పోతున్నారు, నేను వాళ్లతో పాటు పోతాను అన్నాడు అనుకో, ఏమవుతుంది, ఏమవుతుందో అదే అవుతుంది. ఇక్కడ పోతారు వాళ్ళు, అప్పుడు వాళ్ళు వస్తారు, మళ్ళీ అప్పుడు నువ్వు ఉంటానంటే ఉండనిస్తావా, లెక్చర్ ఉండనివాడు. చాలా తమాషా, విశ్వవిద్యాలయము అనేటటువంటి భావనతో మీ కుటుంబాలని, మీ వాటిని అవగాహన చేసుకుంటూ ఎవరు ఎక్కడికి పోరు, అంత కూడా అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన. ఆ అఖండ మండలాకారంలో కంటిన్యూస్ కనెక్షన్ ఉంటుంది. ఇంట్లో ఉన్నాం, కాలేజీలో ఉన్నాం, సెల్యులార్ ఫోన్స్ ఉన్నాయి, కనెక్షన్ ఎక్కడ పోతుంది, మీరు ఎప్పుడైనా మాట్లాడేసుకోవచ్చు కదా. కానీ పరీక్ష రాస్తున్నారు అప్పుడు మాట్లాడుతూ కూర్చున్నాను అనుకోండి, ఇంట్లో ఎలా ఉంది, అంతా బాగానే ఉన్నారు కదా, పాప అన్నం తిందా లేదా అని ఫోన్ చేస్తూ కూర్చున్నావు అనుకో, పరీక్ష కాస్త తీరుతుంది. కానీ సంబంధం ఉంటుంది, సంబంధం ఎక్కడ పోతుంది, సెల్యులార్ ఫోన్ ఉంటేనే అక్కర్లే. ఈ విధమైనటువంటి జ్ఞానము, ఆ స్థితిలోనే ఉండిపోయి పనులన్నీ చేసుకోగలిగేటటువంటి టెక్నిక్, అదొక టెక్నికే. అందుకే సాధనే అక్కర్లేదు, నాహం వేదే నదానే, వేదాలక్కర్లేదు, దానాలక్కర్లేదు, యజ్ఞాలు చేయక్కర్లేదు, తపస్సులు చేయక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. ఆ టెక్నిక్ తెలియాలంతే. టెక్నిక్ తెలియాలి అంటే ఒక రోజులో రాదు, వచ్చేయచ్చు కూడా. ఏం చెప్తాం, ఎప్పుడొస్తుందో. కానీ పొద్దున్న సాయంత్రం చేసేటటువంటి ధ్యానములో ఈ టెక్నిక్ మేం నేర్చుకోవాలి, ఈ టెక్నిక్ మేం నేర్చుకోవాలి అనేటటువంటి యావ లేకపోతే రాదు. మీ ఇంటి దగ్గర కూర్చొని చేసుకుంటున్నా ఖచ్చితంగా మీకు రాదు. 5000 సంవత్సరాల బట్టి మనం అందరం ఇళ్ల దగ్గర పూజలు చేసుకుంటున్నటువంటి హిందువులమే. అందరూ చెప్పేవాళ్లే శివకేశవులకి భేదం లేదు, అది లేదు, ఇది లేదు, అందరూ కబుర్లు చెప్పేవాళ్లే. ఏమైంది, ఎక్కడున్నాం? చివరికి ఏ స్థితికి మనం దిగజారేమంటే, దేవుణ్ణి నమ్మని వాడు మనకంటే చాలా ఆనందంగా ఉన్నాడు అనే భ్రాంతి దర్శనానికి లోనయ్యాం. భ్రాంతి దర్శనం, వాడు మనకంటే ఆనందంగా ఉన్నాడు అనుకోవటం. ఎప్పుడు గుర్తుంచుకోండి, గురువులు కేవలము వాళ్ల యొక్క ప్రేమ వల్ల మీ వైపు చూస్తున్నారు వాళ్ళు. కానీ ప్రేమకు పరీక్ష పెట్టకండి. మీరు ఎంత గొప్పవాడినైనా విసిగించగలిగేటటువంటి శక్తి మనకుంది, విసిగించకండి వాళ్ళని, విసిగించకండి. చాలా జాగ్రత్తగా, మరి అడగొచ్చా? ఎందుకు అడగకూడదు? అడగటంలో అసలు తప్పు లేదు, అడగాలి, అడుగుతూనే ఉండాలి. కానీ అడిగినా ఇచ్చినా ఇవ్వకపోయినా నా మొదటి ఓటు ఎవరికి అంటే నీకు. తర్వాత మిగతా జరిగితే ఆనందమే, జరగకపోయినా ఆనందమే. కానీ జరుగుతాయి, వచ్చిన గొడవ అది. అక్కడ మనం ఆ స్థితిలో ఉంటే అన్ని జరిగిపోతాయి. సంకల్ప సిద్ధి ఈ విశ్వవిద్యాలయంలో నేర్చుకోవాల్సింది తక్షణమే. ఎప్పుడో కాదు, గురువు దగ్గరికి వెళ్లాక రోగ నివారణ ఎప్పుడో కాదు జరగాల్సింది, తక్షణమే జరగాలి. తక్షణమే జరుగుతుంది కూడా, మరి జరగటం లేదే ప్రశ్నించకు. జరగటం లేదే చూడు ఏమవుతుందో చూస్తూ ఉండటమే. ఇది రోగానికే కాదు నేను చెప్పేది, ప్రతి దానికి కూడా. కానీ గురువు తప్ప మిగతా వాళ్ళు ఎవరూ అక్కర్లేదు. యోగస్థ కురు కర్మాణి, యోగస్థ కురు కర్మాణి. మీరు ఆ స్థితిలో ఉండండి, ఉండటానికి ప్రాక్టీస్ చేసుకోండి. ఇక్కడ క్లాస్ చెప్పగానే మీరు లేచిపోవాల్సిన అవసరం ఏముంది? ఉండిపోండి అలాగా. ఎంతసేపు ఉండగలిగితే అలా ఉండిపోండి, ఏమవుతుంది? మా నాన్నగారికి నా మీద చాలా కోపం వచ్చేది. లాలని మాకు స్నేహితుడు ఉండేవాడు, అసలు స్నేహితుడు, అసలు కాస్త దగ్గరగా అలా కబులు చెప్పుకున్నామా అని నా జీవితంలో. అతను ఒక్కడేనేమో వచ్చేవాడు, ప్రెస్ అతని గుండెని ప్రెస్ మూసి సాయంత్రం 6:30 ఎప్పుడో వచ్చేవాడు. సరే, నేను అప్పుడే యూనివర్సిటీ నుంచి వచ్చేవాడిని, అమ్మేదో టిఫిన్ అవి చేసి పెట్టేది, డాబా మీద కూర్చునేవాళ్ళం. 7:30 మా నాన్నగారు కబురు, రే 7:30 అయిపోయింది, మెట్లు దిగేవాళ్ళం. మెట్లు దిగాక ముందే ఉండేది నా గది, అక్కడ ఇంకో గంట అంటే ఇటు ఒరే అన్నాక. తర్వాత బయటకు వచ్చేవాళ్ళం కాంపౌండ్ వాళ్ళకి, ఆ గోడ మీద ఆనుకుని, వాడేమో సైకిల్ పెడల మీద కాదు, అక్కడ గంట. చెప్పింది అర్థమవుతుంది కదా, ఆ మానసిక స్థితి తెచ్చుకోండి. వదలలేక వెళ్లేవాడు. స్నేహితుల్లో చాలా మంది మీకు అనిపిస్తుంది కదా అలాగా. ఇక్కడ నుంచి అంబా మాస్టర్ చావబడుతున్నారయ్యా మాస్టర్ కోసం, దా కోసం రాకండి. అది వదలలేని స్థితి వస్తుంది మీకు. ఆ స్థితి ప్రతి భక్తుడికి వచ్చింది. ఇంకా అది తప్ప ఇంకేం వదిలేస్తాడు వాడు, మిగతా అంతా కూడా. మరి వదిలేస్తే ఏమైపోతుంది? బలే పిచ్చివాడు దొరికారే మీకు, అసలు పట్టుకోవాల్సింది వదిలేసి ఇది పట్టుకుంటానంటారంటే మీరు ఇంత చెప్పినా. ఏ ఒక్కటి తెలిస్తే, ఏ ఒక్కటి పట్టుకుంటే అన్ని మీకు లభిస్తాయి అని చెప్తూ ఉంటే మాకు అన్ని వద్దు, ఒకటే కావాలి. తమాషా ఏంటంటే అన్ని వద్దు అన్నవాడికి అన్ని వస్తాయి. చాలాసార్లు మీరు చూసి ఉంటారు, ఇంకా బస్సు రాదులే ఫో అని ఆటో మాట్లాడతారు, బస్సు వస్తుంది. ఆ ఫో అనగలగాలి. ఆ మానసిక స్థితి, ఆ టెక్నిక్ మీరు ఇక్కడ పట్టుకోగలగాలి. అందుకు తిప్పేది ఏమీ లేదు ఇక్కడ. ఇట్ ఈస్ ఎ టెక్నిక్. టెక్నిక్ అంటే మీరు చేసేదేం లేదు అక్కడ. అది సహజమైనటువంటి ఆ స్థితిలో మీరు ఉండిపోండి. ఆ స్థితిలో ఉండిపోతే హేయం దుఃఖమనాగత, అసలు మీకు దుఃఖాలు రావు, గ్యారంటీ. ఇది ఒకటి గ్యారంటీయా? యుగ యుగాలుగా కల్ప కల్పాలుగా ఋషులందరి గ్యారంటీ అది. ఆ ఋషుల మాట మీరు నమ్మకపోతే, మీరు నమ్మారా లేదా ఎలా ప్రూఫ్? ఆ టైంకి వచ్చి చేస్తే. ఏ ఊళ్ళో ఉన్నవాళ్ళు ఆ ఊళ్ళో ఒక సెంటర్ పెట్టుకోండి. అందుకే అనుగ్రహ పీఠాలన్నింటినీ కూడా అనుగ్రహ వేద పీఠాలుగా మార్చేసింది. అక్కడికి రండి, మేము ఇంటి దగ్గర చేసుకుంటాం కుదరదు. దేవాలయాలు ఉంటే మనము సిద్ధక్షేత్రాలను తయారు చేస్తున్నాం. దేనికి? ఇప్పుడు ఏ విధంగా తిరుపతి శ్రీశైలం ఇవంతా కూడా పుణ్యక్షేత్రాలుగా భాసిల్లుతున్నాయో, రేపు రాబోయే 2-3 సంవత్సరాలలో మనము పెట్టినవే సిద్ధక్షేత్రాలు. అందులో మీకేం సంశయం ఏం లేదు. కానీ మీరు ఎదగి తీస్తారా దాన్ని ఎదగదీయరా? సత్సాయి ఒక చెట్టు కింద ఒక యంత్రాన్ని పెట్టాడు, 2000 సంవత్సరాలకు అది సిద్ధక్షేత్రం అవుతుంది అన్నాడు. ఇప్పుడు కూర్చొని చేస్తాను అందరూ అక్కడ పుటపర్తిలో చెయ్యొచ్చు, కానీ అది సిద్ధక్షేత్రం ఎప్పుడవుతుంది? 2000 సంవత్సరాలకి గ్యారంటీగా అవుతుంది అక్కడ. ఓ అద్భుతమైన, అలాగే ఇప్పుడున్నటువంటి సిద్ధక్షేత్రాలు 1 సంవత్సరంలో సిద్ధక్షేత్రాలుగా మారిపోవాలి. ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా అక్కడికొచ్చి శాంతిని పొందాలి, అది లక్ష్యం. అది జరుగుతుంది, మనం చేసినా చేయకపోయినా. ఎందుకంటే అది స్థల ప్రభావం, అది నీ ప్రభావం నా ప్రభావం కాదు. అది ఆ స్థల ప్రభావం యొక్క ఎఫెక్ట్ ఇక్కడే మీరు చూస్తున్నారు కదా. ఆ స్థలం దానికి ఆ యోగ్యత ఉంది అంతే. ఆ యోగ్యత ఉన్న స్థలాన్ని ఇంకోలాగా మీరు మార్చాలి అనుకుంటే డిలే అవుతుంది తప్ప డినై అవ్వదు. డినై అంటే తెలుసు కదా, జరగదు అనేది ఏం లేదు. డిలే మనిషి చేయగలడు, చాలా చేసుకోవచ్చు. డినే మార్చ్ సెప్టెంబర్ వాడు జీవితాంతం పరీక్షలు రాసుకోవచ్చు. గాంధీ అని ఉండేవాడు రాజరాజేశ్వరి మఠం అని హనుమాన్ ఘాట్ లో కాశీలో. నేను పరీక్ష రాస్తున్నప్పుడు 10th క్లాస్ పరీక్ష, అతను 38వ సారి రాస్తున్నాడు. 38వ సారి 10th క్లాస్ పరీక్ష రాస్తున్నాడు. మన నాతో రాశాడో ఏమో పాస్ అయిపోయాడు, చాలా బాధపడ్డాడు. ఇంకా మళ్ళా నెక్స్ట్ ఇయర్ ఏం పరీక్ష రాస్తారని అంచేత డిలే చేసుకోవచ్చు మీరు. దానికే ఉంది ఈ అవకాశం మాత్రము, ఈ విలక్షణమైనటువంటి అవకాశం మాత్రము మీకు రాదు. 24 కోట్ల సంవత్సరాలకి మాత్రమే ఒకసారి వచ్చేటటువంటి అవకాశాన్ని మీరు ఏ కారణం చెప్పి మిస్ అవుతున్నారు? ఫలానా వాళ్ల వల్ల, నిజంగా ఇంకోటి వల్ల మీకు ఇష్టమైన మానేశారా? ఒక్కసారి క్వశ్చన్ మార్క్ వేసుకుని మీరే మీరు నిర్ణయించుకోండి. నిజంగా వీళ్ల వల్ల వాళ్ల వల్ల నేను చేయలేకపోయాను అన్నది కరెక్టా? మీకు చెయ్యాలని లేదు, కారణం ఇంకోళ్ళ మీద నెడుతున్నాం, అది వేరే విషయం. ఇంకా దానికి మనం ఏం చేయలేము, ఇంకా దానికి ఆన్సర్ లేదు. అంచేత నువ్వు మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయు, ఇది అర్థం చేసుకోండి. ఈ కాలాన్ని మీరు ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకుంటే ఏంటి, అసలు ఉపయోగించుకోవాల్సింది ఏం చెయ్యాలి, ఏ ఒక్కటి తెలిస్తే అన్నీ అవుతాయో పరమశాంతమైనటువంటి స్థితిలోంచి అనంతమైనటువంటి క్రియాశక్తి ఆవిర్భవిస్తుంది. కొంచెం జ్ఞానం ఉంది, కొంచెం క్రియ చేయగలవు. 10th క్లాస్ వరకు చదివావు, ఎంతవరకు పని చేయగలవు? 10th క్లాస్ జ్ఞానం వరకు చేయగలవు. ఇంటర్మీడియట్ చదివితే ఇంకాస్త పని చేయగలవు, ఇంకా జ్ఞానం వస్తే ఇంకా ఎక్కువ పని చేయగలవు, అనంతమైనటువంటి జ్ఞానం వస్తే అనంతమైనటువంటి క్రియ చేయగలవు. అంతే కదా లాజిక్. అంచేత ఎప్పుడైతే నువ్వు ఆ శాంత స్థితిలోకి లైన్ అయిపోవాలి, ఆ తరంగాలన్నీ కూడా మీరు ప్రయత్నించాల్సింది ఏంటంటే ఆ కూర్చున్నప్పుడు కూర్చో, ఇంకా మాట రాదు. రామకృష్ణ పరమహంస కూడా అదే చెప్పాడు ఎన్నో సార్లు. ఆజ్ఞా చక్రం తర్వాత, విశుద్ధి చక్రం తర్వాత ఏమవుతుంది? ఇక్కడ ఇలా ఉంటుంది, ఇక్కడ ఇలా ఉంటుంది, ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పేవాడు. ఇక్కడికి వచ్చాక నిర్బంధ లైన్ అయిపోతుంది. అక్కడ ప్రతి గురువు ఇదే చెప్పాడు. అందుకు నేను చెప్పేది ఏ భాష చెప్తే ఉంది. రామకృష్ణ పరమహంస జీవిచరిత్ర తీస్తాను అని ఉంది అక్కడ ఈ సంఘటన. చెప్పుకుంటూ వెళ్తాడు, ఈ చక్రం దగ్గర ఇలా ఉంటుంది, 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 చాలా స్పష్టంగా చెప్పేవాడు. ఇక్కడ నిర్బంధ అదే బంద్ అవ్వాలంటున్నా. అంటే కొత్తదేమి చెప్పడం ఇక్కడ సమర్థ సద్గురు స్పర్శ అని అర్థం చేసుకోండి. ఇది కొత్తది కాదు, కానీ పేరు ఎందుకు మార్చాల్సి వచ్చింది అంటే అది అర్థం అవటం లేదు వాళ్ళది. వాళ్ళు ఏం రామకృష్ణ పరమహంస ఏదో చెప్పాడు అనుకుని వాళ్ళు ఒక సంస్థ పెట్టేసుకుంటారు, కూపస్థ మండూకాలు. అరవింద్ ఏదో చెప్పాడు అనుకుని వాడు వేరొక సంస్థ పెట్టేస్తాడు. మనము వేరొక సంస్థ పెట్టడం లేదు, అందుకే మన దగ్గరికి అందరూ వస్తున్నారు. అది మీరు అబ్జర్వ్ చేసి ఉంటే తెలుస్తుంది మీకు ఆ విచిత్రత. రేపు ఈ సంవత్సరము, పై సంవత్సరము, 10,000 సంవత్సరాల తర్వాత జరగవలసింది ఏంటి అంటే ఆధ్యాత్మిక సంస్థలు ఉండవు, ఆధ్యాత్మిక సంస్థ ఉంటుంది. అప్పుడు ఈ బిల్డింగ్లన్నీ వీళ్ళవే. ఈ గుంటూరులోనే ఒక సంస్థ దగ్గరికి మన వాళ్ళు వెళ్లారు గురుచరిత్ర చదవటానికి. పేర్లు అనవసరం, ఏంటంటే తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, తెలియని వాళ్ళకి ఇలా కూడా ఉంటుందా అని ఆశ్చర్యపోండి మీరు. ఆ గురువు యొక్క పుట్టినరోజు నాడు ఆ గురువు యొక్క చరిత్ర చదవమని నేను కొంతమందికి చెప్పి ఏదో కారణం వల్ల నేను ఆ రోజు ఊళ్ళో లేను. వీళ్ళు వెళ్లారు అక్కడ చదవటానికి. చదవకూడదు, ఆ గురువు యొక్క చరిత్రే ఏ సంస్థ అయితే ఉన్నదో ఆ సంస్థలో ఆ గురువు యొక్క చరిత్ర ఆయన పుట్టినరోజు చదవకూడదు. ఇంచేదంటే మీరు మా సంస్థలో లేరు, ఏం చేస్తాం ఆ మూర్ఖత్వానికి? అది ఇక్కడ గురుసత్త అనేటువంటి పేరుతో మనం చెప్తున్న, అందుకే గురువుల గురించి మనం మాట్లాడుతున్నాం కానీ గురువు గురించి మాట్లాడటంలే. అందరి గురువులు ఇదే చెప్పారు. ఇప్పుడు రామకృష్ణ పరమహంస ఉదాహరణ ఇచ్చి నేను చెప్పింది ఏంటి మీకు? కాలేనా నవచ్చేదాకా, మీరేం మాట్లాడలేరు అక్కడ. కానీ అది ది ఎండ్ కాదు, అది స్టార్టింగ్ పాయింట్, అది గుర్తుంచుకోండి. ఆధ్యాత్మిక జీవితంలో భారతీయ సనాతన వేద సాంప్రదాయం యొక్క మొదలు అది. సర్వజ్ఞత్వంతో మొదలు, సర్వసమర్థతతో మొదలు, సర్వవ్యాపకత్వంతో మొదలవుతుంది మీ జీవితం. ఎండ్ అవటం లే అక్కడ. పిచ్చివాళ్ళు మోక్షం అనుకుంటున్నారు దాన్ని. మోక్షం కాదు అది. విశ్వవిద్యాలయంలో, ఈ విశ్వవిద్యాలయంలో, ఇప్పుడున్నటువంటి విశ్వవిద్యాలయంలో చదువు అయిపోగానే అమ్మయ్య పీడ వదిలింది అనుకుంటావు పరీక్షకి. పెద్ద పరీక్షలు వస్తాయి, జీవితంలోకి ప్రవేశించాలి. అదే బాగుందనిపిస్తుంది యూనివర్సిటీలో చదువుకుంటూ ఉంటేనే. అలాగే ఈ సమర్థ సద్గురు చేతనత్వంలోకి ఎప్పుడైతే నువ్వు ప్రవేశించావో అనంతమైనటువంటి జ్ఞానంతో పాటు సహజముగా అనంతమైనటువంటి బాధ్యతలు కూడా ఉంటాయి. తమాషా ఏంటంటే మనకి బాధ్యతలు వద్దు, అధికారాలు కావాలి. జరగదు అది. అది జరుగుతున్నటువంటి తప్పు ఇప్పుడు. అంచేత ఆ బాధ్యతలు అధికారాలు ఏంటి? ఆ బాధ్యతలు అధికారాలు పరమశాంతి స్థితి నుంచి పరమ సక్రియత్వము శివశక్త్యాయుక్తు. అంచేత లలితా సహస్రనామంలోనూ ఇదే చెప్తాడు వాడు. కామేశ్వరుడు కామేశ్వరి లలితా సహస్రనామంలోనూ అది చెప్తాడు. విష్ణువు గురించి చెప్తే లక్ష్మి నారాయణుడు, రాముడు గురించి చెప్తే సీత రాముడు, కృష్ణుడు గురించి చెప్తే రాధాకృష్ణులు. లేదు మాకు రాధ వద్దు, రుక్మిణి సత్యభామ సమేత కృష్ణుడు. వెంకటేశ్వరుడు ఒకడే ఉన్నాడా? ఒకవైపు భూదేవి ఉంది, ఇంకోవైపు శ్రీదేవి ఉంది. వినాయకుడు సిద్ధి బుద్ధి సహిత అంటే ఏంటి? పురుషుడు శాంత స్థితి. ఈ పురుషుడు మీద, శివుడు మీద కాళికాదేవి యొక్క డాన్స్ ప్రకృతి. అంచేత దీన్ని ఈ మూడు శ్లోకాలు మీరు చాలా జాగ్రత్తగా గమనం చేసుకోండి. ఈ మూడు శ్లోకాలు ఈ వారం యొక్క సిలబస్ అనుకోండి. మీరు రేపు టెస్ట్ ఉంటుంది మీకు, మీరేం మర్చిపోకండి. అంచేత 2 గంటల క్లాస్ ఉంది కదా, 2 గంటల కంటే ముందు భోజనం. ఎన్ని గంటలు? 12:30 కదా. 8 గంటలకి టెస్ట్ పెట్టుకుందాం మనం. రేపు పొద్దున అనౌన్స్ చేస్తా టెస్ట్ 8 గంటలకు. ఇప్పుడు సస్పెన్స్ లో మీకు నిద్ర పట్టకుండా ఉంటుంది, అందుకు చెప్పేస్తే తెలిసిపోతుంది కదా. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. అకృత పుణ్య, పుణ్యము చేయనటువంటి వాడు దీన్ని ఎలా వింటాడు? మీరు వింటున్నారు కదా, అంటే అర్థం ఏంటి? మీకు ఉంది ఆ స్థితి, మీకు ఉపయోగించుకుంటారా ఉపయోగించుకోరా? దానికి శంకరాచార్యులు ఇచ్చేటటువంటి బూస్ట్ ఏంటి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఈ శక్తితోనే వాళ్ల పనులు చేయగలుగుతున్నారు. వాళ్ళు ముగ్గురేగా మనం కంట్రోల్ చేసేది బ్రహ్మ సృష్టిస్తే, విష్ణువు పరిపాలన చేస్తే, శివుడు లయం చేస్తాడు. కానీ ఈ ముగ్గురు కూడా దేని వల్ల చేయగలుగుతున్నారు అంటే ఎస్ 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 సమర్థ సద్గురు స్పర్శ. ఆ సమర్థ సద్గురు స్పర్శ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకే శక్తినిస్తే, మీరు ఆ స్పర్శలోకి వెళ్ళిపోతే మీరేమవ్వాలి? మీరు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే ఎక్కువ అవ్వాలి. ప్రతి గురువు అంతే కదా. బ్రహ్మ ఏదో రాస్తాడు నుదుటన, గురువు ఏం చేస్తాడు? చెరిపేస్తాడు దాన్ని, నా ఇష్టం వచ్చినట్టు రాస్తానంటాడు. అది భారతదేశపు యొక్క సంస్కృతి యొక్క గొప్పతనం. మీ ప్రారంభాన్ని మార్చేయగలడు హేయం దుఃఖమనాగతం. గురువు వరకు వచ్చేంత వరకే తప్ప వచ్చాక రాబోయే దుఃఖాలు ఇంకా రావు, గ్యారంటీగా రావు. మరేం వస్తాయి? ఇప్పుడు పరీక్ష పెడతానన్నాను, అది దుఃఖం అనుకుంటే దుఃఖం, కాదు, మీ యొక్క జ్ఞానం యొక్క పరీక్ష అనుకున్నాను అనుకోండి, అసలు ఎప్పుడు పరీక్ష పడతారు? బాహ్య సబ్జెక్ట్ వచ్చిన స్టూడెంట్స్ ని మీరు చూసి ఉంటారు, పరీక్షకు తొందరపడతారు వాళ్ళు. వచ్చి మార్కులు ఇంకా రాలేదే అని చుట్టుపట్టుకుంటారు గురువుది. చచ్చినట్టు వేస్తాం మేము, నోరు మూసుకుని మార్కులు వేస్తాం. వాడికంటే మాకు తక్కువ ఎందుకు వచ్చాయి, వాడికంటే నేను ఎక్కువ రాశాను కదా అని మీరు అడగగలగాలి. ఏ గురువుని కూడా, ఏ గురువుని? ఎస్ ఎస్, వాణ్ణి, నన్ను వాణ్ణి కాదు. వీళ్ళందరూ మానవ మాత్రులే, వీళ్ళు తప్పులు చేయొచ్చు చేయకపోవచ్చు, కానీ ఆ గురువు మాత్రం ఎప్పుడు తప్పు చేయడు. అక్కడ ఏం చేసినా అది కరెక్టే. ఇది క్లీన్ బీజం యొక్క విశ్లేషణ ఇందాక చదివింది. క్లీన్ అనేటువంటి శక్తి, లయకారకమైనటువంటి శక్తి యొక్క విశ్లేషణ. దాని తర్వాత తనీయాంసం పాంసం తవ చరణ పంకేరుహ భవం విరంచి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం శౌరీ కథమపి సహస్రేణ శిరసాం హర సంక్షుద్యైనం భజతి భస్మోద్ధూళన విధిం. చిన్న కణము, ఆ చేతనత్వం యొక్క అతి చిన్న కణమును పట్టుకున్నారు. ఆ చేతనత్వానికి ఋషులందరూ ఇచ్చేటటువంటి పేరు ఏంటి అంటే గురుపాదుకలు. ఎందుకు ఆ పేరు ఇచ్చారు అన్నది మిల్లిమిల్లిగా అర్థం చేసుకుందాం మనం. ఏ చేతనత్వము? గురుపాదుకలు అని పేరు పెట్టారు దానికి. ఎందుకు పేరు పెట్టారు తర్వాత చూద్దాం. కానీ మన దేవాలయాలన్నింటిలోనూ మన శిరస్సు మీద పెట్టే శతగోపం మీద మీరు చూసి ఉంటే గురుపాదుకలు ఉంటాయి. ఎప్పుడు అబ్జర్వ్ చేసి ఉండరు, చూడండి ఈసారి ఎవరైనా మీ శిరస్సు మీద అది పెట్టినప్పుడు అంటే ఏంటి, పాదుకలే. అది తప్ప ఇంకోటి లేదు. మీరు ఎన్ని దేవాలయాలకు వెళ్లినా కూడా అదే ఇక్కడ చెప్తున్నాడు. ఆ గురుపాదకుల యొక్క ఒక కణం మీకు లభిస్తే ఎలా ఏమవుతుందిట, బ్రహ్మ ఒక్క కణంతో 14 భువనాలు నాన్ స్టాప్ గా క్రియేట్ చేసి పారేస్తున్నాడు. ఇప్పటికి 24 కోట్ల బట్టి జరిగింది, ఇంకో 24 కోట్ల బట్టి వాడు చేస్తూ ఉంటాడు. కానీ వాడు చేసింది ఏంటంటే ఒక కణమే, అందులోంచి ఇంకో కణం పట్టుకున్నాడు విష్ణువు, పరిపాలన చేసి పారేస్తున్నాడు, దంచబారేస్తున్నాడు. శివుడు ఒక కణం పట్టుకున్నాడు, లయం చేసి పారేస్తున్నాడు. ఎలా నాన్ స్టాప్ గా? మరి మీరు ఆ ధ్యాన స్థితిలోకి వెళ్లాక నిరంతరము క్రియాశీలుగా లేకపోయి నిద్రపోతూ ఉంటే ఏం చేసినట్టు మీరు తమో గుణంలో ఉన్నట్టు, అది ధ్యానంలో లేరు. అది గుర్తుంచుకోండి. ఎప్పుడు కూడా మీ క్రియాశీలత పెరుగుతుంది, అనంతంగా పెరుగుతుంది. ఈ 5-6 రోజులలోనే మీ జ్ఞాపక శక్తి కానీ మీకే అనుభవంలోకి వచ్చి ఉంటుంది. అది నేనేం చెప్పకల్లా. ఎంత పెరిగిపోయింది మీరు, ఇది వరకు అసంభవమైనది ఇప్పుడు సెకండ్స్ మీద అయిపోవటమే. అయినా మీకు అది తెలియకపోతే నేనేం చేయగలను? మరి మీరు గుర్తించగలగాలి దాన్ని. ఇదేం చేయలేము అమ్మో, ఎంతసేపు పడుతుంది అది, నిమిషాల మీద అయిపోతుంది. కానీ ఇంకా మీరు పట్టుకోలే, మీరు గుర్తుంచుకోండి. మీరు ఆరాలోకి వస్తున్నారంతే, అక్కడ వెలుతురు వెలుగుతోంది కానీ మీరు చీకట్లోనే ఉన్నారు. కానీ వెలుతురు మీకు దిశ చూపిస్తోంది, మీరు ఇటువైపు వస్తున్నారు. మీరు ఇంకా అందులో లీనం అయిపోతే ఏమవుతుంది అన్నది తర్వాతది. అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీప నగరీ అవిద్యానాం అంతః, అంతరంగంలో ఉన్నటువంటి అవిద్య. కళ్ళు మూసి కూర్చున్నాను మాస్టర్, ఏమీ కనిపించటంలే, కారు చీకటి. ఏం కనిపిస్తుంది, ఏం కనిపిస్తుంది? ఇప్పటివరకు నాకేం కనిపించలే, ఇదంతా పుస్తకాలు చూసి మీకు చెప్పడమే తప్ప నాకు మాత్రం ఈ క్షణం వరకు ఏం కనిపించలే. మరి రేపేం కనిపిస్తుందో నాకు తెలియదు. కానీ ఆ వేడి ఉందే మిమ్మల్ని చాలా మారుస్తుంది. కనిపించడం మొదలు పెడితే ఇంకా ఏమవుతుందో. అవిద్యానామంతః, ఏమీ అవటం లేదు మాస్టర్, ఏమీ అవ్వాల్సిన పనిలే. అయిందంటే వాక్, మళ్ళా మీరు భౌతిక జగత్తులోకి వచ్చేశారు, ఆలోచన కిరణాలలోకి వచ్చేశారు. వద్దు, ఏమీ ఆలోచించకండి అక్కడ. అది ఆ ట్రిక్ అర్థం చేసుకోండి. మీరు ఏమి ఆలోచించినా తప్పే, అక్కడ భగవంతుడు గురించి ఆలోచించినా తప్పే, అనుగ్రహమాల మంత్రం జపం చేస్తాం మాస్టారు తప్పే, ఏమి చేయదు అక్కడ. యోగ స్థితి కూటస్థ సమాధి జ్యోతిష్మతి ప్రజ్ఞ ఋతుంభరా ప్రజ్ఞ, మీ ఇష్టం ఏదైనా పేరు పెట్టుకునే దానికి, అది మీరు రిపీటెడ్ గా నేను చెప్పింది అర్థం చేసుకోండి. మీరు కంప్లీట్ సైలెన్స్ లోకి వెళ్ళిపోవాలి. మెహర్ బాబా దాన్ని చెప్పడానికి ముందు తన మౌనంలోకి వెళ్ళిపోయాడు. అంచేత అందరు గురువులు ఒకే లింక్ ఒకటే విషయాన్ని రకరకాలుగా చెప్పారు. మౌనము, మీరు ఎంత తీవ్రంగా మౌనం అంటే ఆలోచనలు కూడా రాకూడదు మీకు ఆ క్షణంలో. ఏ క్షణంలో? ధ్యానం చేస్తున్నటువంటి క్షణంలో. మీరేం చేస్తారు? ధ్యానం చేస్తున్నప్పుడు అన్ని ఆలోచిస్తారు, బయటకు వచ్చేసాక ఏం మాట్లాడరు, ఏమి చేయరు, అంత తలకిందగా చేస్తాం, ఏది చేయకూడదు అది. అంచేత ఏంటి, మౌనము ఆ క్షణంలో మౌనంగా ఉంటూ ఇక్కడున్నటువంటి వాతావరణంలో మౌనంగా ఉండేటటువంటి అలవాటు తెచ్చుకోవటానికి, వాతావరణం తెచ్చుకోవడానికి మౌనంగా ఉండవు. ఇళ్ల దగ్గర మీరు మౌనంగా ఉండక్కలే ఉండకూడదు కూడా, అనవసరం, అక్కడ వేస్ట్. అక్కడ కాదు మౌనంగా ఉండాల్సింది, ఇక్కడ మౌనంగా ఉండాల్సింది. ఎవరిని మాట్లాడనివ్వకండి, ఇక్కడ మీరు మాట్లాడదు, ఎవరిని మాట్లాడనివ్వకండి. మరి పిల్లలు వస్తే పిల్లల్ని మాట్లాడనివ్వండి, మన ఆలోచనల కంటే వాళ్ళు చాలా మౌనంలో ఉన్నారు, వాళ్ళని డిస్టర్బ్ చేయకండి. మీరు పిల్లలు వచ్చినా అభ్యంతరం లేదు, వాళ్ళు మాట్లాడినా అభ్యంతరం లేదు, కాళ్ళని వాళ్లను ఊరుకో పెడుతున్నామని చెప్పి మీరు యుద్దాలు చేయకండి. అది వాళ్ల జోలికి మీరు వెళ్లకుండా ఉంటే, మా అమ్మ మాకు చెప్పేదని చెప్పి నాయన బాబు నువ్వు ఒంటిలోకి రాకనే నన్ను మరి ఎంత గందరగోళం చేశానో దాన్ని బట్టి ఊహించుకోండి. అలాగా వాళ్ల జోలికి మీరు వెళ్ళకండి. ఆ మౌనములో తిమిర మిహిర ద్వీప నగరి, అనంతమైనటువంటి సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే ఏమవుతుందో అదవుతుంది. ఇంకా చీకటి ఏముంటుంది అక్కడ? ఏముండదు. అలాగే జడానాం చైతన్య స్థబక మకరంద శృతి చెరి, చేతనత్వం యొక్క ఝరి ఆగదు, ఆ చేతనత్వం అలసట అన్నట్టే అరుగని నిరంతరము పనిచేయగలిగేటటువంటి చేతనత్వము. దరిద్రాణం చింతామణి గుణనిక, దరిద్రులకి ఎలా ఉంటుందిట? చింతామణి అంటే కోరుకున్నటువంటి వరాలు ఇచ్చేటటువంటి ఒక రాయి, అంటే అల్లావుద్దీన్ ల్యాంప్ అంటామని అలాంటిది. అలాంటి ఒకటి కాదుట, ఒక హారం ఉందనుకోండి, ఆ ముత్యాలతో తయారు చేసింది ఆ మణులతో, అది ఉంటే ఎలా ఉంటుంది మీకు? అలా ఉంటుంది అంటాడు. జన్మ జలధో నిమగ్నాం, జన్మ జలధో, ఈ పుట్టుక అనేటటువంటి సాగరంలో నిలుస్తున్న వాడికి దౌష్ట్ర మురరిపు వరాహస్య భవతి. విష్ణు యొక్క కోరల మీద భూమిని ఎత్తాడు అని కథ ఉంది కదా. అలాగా ఈ పృథ్వీని మళ్ళా అమృతత్వం వైపు తీసుకెళ్లేటటువంటి శక్తి వాడికి లభిస్తుంది. అంచేత మళ్ళా సౌందర్య లయర్లో దేని గురించి చెప్తున్నాడు? ఈ మౌనం గురించి. అంచేత ఈ మూడు చాలా జాగ్రత్తగా మీరు చదువుకోండి. మొట్టమొదటి క్లీము, రెండవ శ్లోకము హ్రీము, ఇప్పుడు చదువుకున్నది శ్రీ. ఇంచేత దాంతో ఇవాళ్టి కాపుదాం. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞీ శ్రీమత్ సింహాసనేశ్వరి చితగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యుత శ్రీ శివా శివశక్త్యైక్య రూపిణీ లలితాంబికా. ఓం.